రెండవ రాసుల గ్రంథం 13వ అధ్యాయం 14, 15, 16, 17 వచనాల్లో ఉన్న దేవుడి మాటలు మనం అందరు చదువుకున్నాం. ఇప్పుడు బైబిల్ చూడొద్దులేండి, నా మాట కొంచెం ఆలకించండి. కొంచెం ఫాస్ట్ గా నేను ముందుకెళ్ళడానికి ఇష్టపడుతున్నా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవటం మనం గమనిస్తాం. ఒకటి రాజు, ఇంకొకటి ఏమో ప్రవక్త. ఈ రాజు అయిన యెహోయాషు, ఇది మనకు అంత పరిచయం ఉండదేమో అందరికి, చాలా లోపల ఉంటది కాబట్టి ఈ మాటను మీకు అర్థమయ్యే విధంగా మీ భాషలోనే మేము తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. ఒకటి ఎవరు అంటే ఎలీషా అనే ప్రవక్త, ఇక్కడ మన ప్రవక్తని ఇక్కడ మనం గమనిస్తాము. రెండోది యెహోయాషు రాజు. ఈ ఎలీషా అనే ప్రవక్త దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తి. రెండవది, ఈ ఎలీషా అనే ప్రవక్త ఎవరో పిలిస్తే, ఎవరో చెప్తే దేవుని గురించి తెలుసుకుని రాలేదు, కానీ ఏలియాను చూసి ఆయన నాగలు దున్నుతున్న దుక్కుని, ఎద్దుల్ని, కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడించి, ఏలియా అనే ప్రవక్తను వెంబడించి, ఏలియా తర్వాత ఏలియా మీద ఉన్న అభిషేకాన్ని ఈయన దేవుడి ద్వారా పొందుకున్న గొప్ప వ్యక్తి. ఈయన ప్రార్థన చేస్తే వర్షాలు పడితే, ఈయన ప్రార్థన చేస్తే వర్షాలు ఆగిపోతే, ఈయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని కురుస్తుంది, ఈయన ప్రార్థన చేస్తే పరిస్థితులు మారిపోతాయి, ఈయన ఆశీర్వాదాన్ని పలికితే ఆశీర్వాదం కలుగుతుంది, ఆశీర్వాదం పలకకపోతే శాపం కలుగుతుంది, అంత గొప్ప ప్రవక్త. అయితే ఆయన కూడా చాలా గొప్పగా దేవుడి చేత వాడబడ్డాడు, దేవుడి చేత హెచ్చించబడ్డాడు, రాజుల ముందు నిలబడ్డాడు, రాజ్యాల ముందు నిలబడ్డాడు. దేవుని ప్రణాళికలో ఉన్న మనిషి తనకు వయసు అయిపోయింది, అనారోగ్యం చేసింది, మరి మన భాషలో చెప్పుకోవాలంటే ఇంకా చనిపోయే కాలం దగ్గర పడిపోయింది. మనలాంటి పరికరాలు వాళ్ళ దగ్గర కూడా ఏవో ఒకటి ఉండే ఉండి ఉంటాయి. మరి ఆ కాలంలో కూడా నాకు తెలిసిన భాషలో, నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని బట్టి ఐసీయూలో పెట్టారు మన ప్రవక్త అయిన ఎలీషా గారిని. అయితే ఆ ప్రవక్త అయిన ఎలీషా గారిని ఐసీయూలో పెట్టబడిన వ్యక్తిని, వెంటిలేటర్ మీద కనెక్ట్ చేయబడిన వ్యక్తిని, లేకపోతే ప్రాణాలు ఇంకా కొద్ది క్షణాల్లోనో కొద్ది రోజుల్లోనో పోతాయన్న వ్యక్తిని కలుసుకోవడానికి మామూలు వ్యక్తురాలేదు, ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు. ఆయన ఎవరు అంటే ఇస్రాయేల్కు రాజుగా ఉన్న యెహోయాషు అనే రాజు. ఈయన యరొబాము కొడుకు అన్నమాట. ఈ యెహోయాషు రాజు ఎటువంటి వాడంటే చాలా నీచుడు, చండాలుడు. ఆ ముందు వచనాల్లో మనం చూస్తూ వస్తే ఆయన విషయాలన్నీ బయటపడతాయి. లేదంటే అంటే ఇస్రాయేల్ వృత్తాంతాల గ్రంథాలు కనుక మనం గూగుల్ చేసి చూస్తే అందులో కూడా మనకు కనిపిస్తాయి. ఈ రాజు ఎట్లాంటి వాడు అంటే చాలా భయంకరమైన వ్యక్తి, చండాలుడైన వ్యక్తి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే దేవుడికి హేయమైన వస్తువులను తీసుకొచ్చి ఆ దేశంలో పెట్టిన వ్యక్తి. దేవుడు ఎన్నుకొనబడిన ప్రజలు ఇస్రాయేలీలు, దేవుడి చేత ప్రత్యేకించబడిన ప్రజలు ఇస్రాయేలీలు, వీరి దగ్గరకు తీసుకొచ్చి పనికిరాని వస్తువులను తీసుకొచ్చి పెట్టాడు, దేవతా స్తంభాలను తీసుకొచ్చి పెట్టాడు, బలులు అర్పించాడు, ఇంకా ఏవేవి దేవుడికి అయిష్టమైనవి అన్ని పనులు చేశాడు. అయితే ఈ పనులన్నీ చేసేసిన తర్వాత చివరిగా ఆయన కాలం, ఈయన కాలం, ఇద్దరు కాలం అయిపోయే సమయంలో ఈయనకు ఒక సమస్య వచ్చి పడింది. ఏంటి ఆ సమస్య అంటే సిరియన్లు ఈయన మీదకి దండెత్తొచ్చారు. ఈయన మీద కంటే ఇస్రాయేల్ దేశం మీదకి దండెత్తొచ్చారు. ఎప్పుడైతే సిరియన్లు ఈయన మీదకి దండెత్తొచ్చారో ఈయన దగ్గర ఉన్న కాల్బలం సరిపోలేదు, ఈయన దగ్గర ఉన్న సామాగ్రి, యుద్ధ సామాగ్రి సరిపోలేదు. నాకు తెలిసిన అంతవరకు మనం పక్కన అప్పుడు అడుగుతాం అన్ని మన నిర్ణయాలు. ఈయన కూడా తన నిర్ణయం తను తీసేసుకునే వ్యక్తి. అలా తీసేసుకునే వ్యక్తి ఆ రోజు అవసరం వచ్చింది, ఏదో పక్కన వాళ్ళని అడిగినట్టున్నాడు. మరి పక్కన వాళ్ళు ఎవరో సలహా ఇచ్చారు, ఇది ఎవరి వల్ల కాదు, దేవుడి వల్లే అవుతుంది, ప్రవక్త చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కలుసుకొని పని అయిపోతుంది అని చెప్పారు. అయితే ఆ సమయంలో ప్రవక్త దగ్గరకు వచ్చాడు, మరణ పడక మీద, మరణశయ మీద నీరసంగా లేకపోతే నిరాశ్రయంగా పడి ఉన్న ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ప్రవక్త దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, నా తండ్రి, నా తండ్రి, ఇస్రాయేలీలకు రథాలు, రౌతులు, గుర్రాలు నీవే, ఇస్రాయేల్ బలం నీవే, ఇస్రాయేల్ శక్తి నీవే, నిన్ను బట్టే ఇన్ని రోజులు ఇస్రాయేల్ జయిస్తూ వచ్చారు. నువ్వు ప్రార్థన చేస్తే యుద్ధాలు ఆగిపోయినాయి, ప్రార్థన చేస్తే వర్షాలు ఆగిపోయినాయి, ప్రార్థన చేస్తే కరువులు ఆగిపోయినాయి, ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి, మరి ఈ రోజు నువ్వు చనిపోతున్నావు, మరి ఈ రోజు నేను కూడా అవసరతలో ఉన్నా, మరి నా బలము, నా శక్తి, నా ధైర్యం నువ్వే కదయ్యా, నువ్వు కాకపోతే నాకు సహాయం ఎవరు చేస్తారని వచ్చి ఎప్పుడైతే ఆ ప్రవక్త దగ్గరకు వచ్చాడో వెంటనే ఆ మరణ పడక మీద పడుకుని ఉన్నాడు. ఆ మరణ పడక మీద పడుకున్న ఆ ప్రవక్తకి ఒక్కసారిగా శక్తి వచ్చి దిక్కును లేచి కూర్చుని అన్నాడు, ఏం మాట్లాడలేదు, అక్కడ కాన్వర్సేషన్ జరిగినట్టు, లేకపోతే వాళ్ళిద్దరికి మధ్య సంభాషణ జరిగినట్టు కూడా మనం చూడం, ఏం మాట్లాడలేదు. ఒకటే అన్నాడు, వెళ్ళి వింటిని ఒక బాణాన్ని తీసుకురాని అన్నాడు. వెళ్ళాడు, ఒక విల్లు ఒక బాణం తీసుకొచ్చాడు. వెళ్తూ వెళ్తూ ఆలోచించుకుంటూ వెళ్ళుంటాడు, ఇదేంటి మామూలుగా యుద్ధానికి వెళ్తే ఒక్కసారి కత్తి చూస్తే 10 మంది చచ్చిపోతారు, కత్తి తీసుకురమ్మని చెప్పలేదు, ఎందుకు పనికిరాని బాణం తీసుకురమ్మన్నాడు, చివరిగా ఉపయోగిస్తారు బాణం మామూలుగా యుద్ధంలో, మరి చివరిగా ఉపయోగించే బాణాన్ని తీసుకురమ్మన్నాడు. మాకైతే బాణం చాలా చివరికి ఉపయోగిస్తున్నాం, మరి ఈయనేమో ఈ బాణాన్ని తీసుకురమ్మన్నాడు, ఎందుకు తీసుకురమ్మన్నాడు అనుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆ బాణం పట్టుకొచ్చాడు. బాణం పట్టుకురాగానే బాణం పట్టుకోమని రాస్త చెప్పాడు ప్రవక్త. ప్రవక్త ఎప్పుడైతే రాస్త చెప్పాడో బాణం పట్టుకున్నాడు. అయితే వెనకను నిలబడి ప్రవక్త ఏం చేశాడంటే ఆ బాణం మీద తన చెయ్యి వేశాడు. మామూలుగా చెప్పాలంటే రాజుకు నైపుణ్యత ఉంటది, రాజుకి ఈ బాణాలు వేసే దాంట్లో చాలా ప్రొఫెషనాలిటీ ఉంటది, కానీ రాజు పట్టుకుంటే రాజు వెనక ప్రవక్త చెయ్యి దాని మీద ఉంచాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రవక్త చెయ్యి ఉంచాడో ప్రవక్త బలంగా వెనక్కి లాగి ఒక బాణాన్ని వదిలిపెట్టి అంటాడు, ఇదే యెహోవా రక్షణ బాణము, సిరియన్ల మీద నీకు జయం కలిగించే బాణం ఇదే, ఇదిగో కరోనా మీద జయం కలిగించే బాణం ఇదే, లేకపోతే నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద జయం కలిగించే బాణం ఇదే అని ఒక బాణం వదిలేశాడు. తూర్పు వైపున కిటికీ తెరిచి ఒక బాణం వదిలేశాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత అన్నాడు, ఈ బాణాన్ని తీసుకుని నేల మీద కొట్టా అన్నాడు. నేల మీద కొడితే 3 సార్లు కొట్టాడు ఈ రాజు. ఒకవేళ నేను మీరు ఆ స్థలంలో ఉంటే 10-20 సార్లు బాధేసేవారు. ఎప్పుడైతే 3 సార్లు కొట్టాడో ఈ ప్రవక్తకు చాలా కోపం వచ్చింది. ఇదేటయ్యా రాజా, నువ్వు నీకు కొంచెమైనా జ్ఞానం ఉందా? నేను రేపోయినుండో చచ్చిపోతా. నేను చచ్చిపోయిన తర్వాత మీకు ఎవరు ఇలా బాణాలు పట్టించే వాళ్ళు ఎవరు? మీ చేతుల నుంచి వాళ్ళు ఎవరు? ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు? నా తర్వాత ఎవరైనా ఉండాలి కదా? అప్పుడు దాకైనా కనీసం ఒక 10 సార్లు కొట్టుంటే, 20 సార్లు కొట్టుంటే నీకు అన్ని సార్లు జయం ఇచ్చేవాడిని కదా. 3 సార్లే కొట్టి ఆపేసావు ఎందుకు అని అన్న. అంటే ఇది అక్కడ జరుగుతున్న సందర్భం. ఇది నా భాషా పరిజ్ఞానంలో లేకపోతే నేను చెప్పే శైలిలో చెప్తే. ఇందులో నుండి ఒక 3 మాటలు మన జీవితానికి ఎలా అన్వయించుకోలో ఈరోజు ఇక్కడ చూడాలని నేను ఇష్టపడుతున్నా. హల్లెలూయా. ఆ దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. మనం దేవుడి సన్నిధికి వచ్చాం. మొత్తం మొదటి మాట నేను చెప్పాలనుకున్నా, రాజు చాలా చండాలుడు, చాలా నీచుడు, చాలా నికృష్టమైన పనులు చేశాడు. దేవతా ప్రతిమలు తెచ్చిపెట్టాడు. దేవుడికి రావాల్సిన మహిమను దొంగిలించాడు. దేవుడికి రావాల్సిన ఆరాధనను దొంగిలించాడు. అంత చేసినప్పటికీ ఎప్పుడైతే రాజు ప్రవక్త దగ్గరకు వచ్చాడో, ప్రవక్త దిక్కును లేచి కూర్చున్నాడు ఆయనకు సమాధానం ఇవ్వటానికి. హల్లెలూయా. మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలో చాలా సార్లు మనుషులు ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఒకవేళ ఈ రాజు అవసరత, రాజు తీవ్రత, రాజు దాహం, రాజు ఆకలి గెలవాలి అన్న కోరికతో ప్రవక్త దగ్గరికి వెళ్తే, ఆయన అవసరతను ప్రవక్త దగ్గరికి వెళ్తే పడుకున్న ప్రవక్త లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పడుకున్న ప్రవక్త లేచి కూర్చుని ఈయన ప్రశ్నకు, లేకపోతే ఈయన దగ్గరున్న ఈయన ఎదుర్కొంటున్న ఆ సంఘటనకు స్పందించి ప్రవక్త లేచి కూర్చున్నాడో, ప్రవక్తే కనుక లేచి కూర్చుంటే, నేనంటున్నా ఖచ్చితంగా సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఖచ్చితంగా లేచి కూర్చుంటాడండి మనకు. హల్లెలూయా. మనం గమనిస్తాం, ఒకవేళ ప్రవక్తకే అంత మంచి స్వభావం ఉంటే, ప్రవక్తే అంత స్పందించగలిగితే, ఇక్కడ నేను ఒకే మాట చెప్పాలనుకున్నా, నీ అవసరం, ఒకవేళ రాజు అవసరం ప్రవక్తను కదిలించగలిగితే, లేచి కూర్చోబెట్టగలిగితే, నీ అవసరం ఖచ్చితంగా సింహాసనం మీద కూర్చున్న దేవుణ్ణి కదిలిస్తుందండి. హల్లెలూయా. నీ విశ్వాసం దేవుణ్ణి కదిలిస్తుంది, నీ అవసరత దేవుణ్ణి కదిలిస్తుంది, నీ ఆశ నీ కోరిక నీ ఆకలి దేవుణ్ణి కదిలిస్తుంది. హల్లెలూయా. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు, ఒక శతాధిపతి కనిపిస్తాడు. ఏంటా శతాధిపతి చేసిన పని అంటే, యేసుప్రభు దగ్గరకు వస్తాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చి, ఏమయ్యా మా బాబు ఇట్లాగా అనారోగ్యంగా ఉన్నాడు, మేము ఏం చెయ్యాలి అని అంటే, నువ్వు వచ్చి ఒకసారి ప్రార్థన చేస్తే చాలు నా బిడ్డకి స్వస్థత వస్తుంది అని అంటే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి అన్నారు మీ బాబు చనిపోయాడు. ఇంకా యేసుప్రభుని తీసుకెళ్ళడం అనవసరం అనుకోలేదు. యేసుప్రభుతో ఒక మాట అన్నాడు, దేవా ఇదిగో నాకు అధికారం ఉంది, నా అధికారంతో నేను చెప్తే నా కింద వాళ్ళు అంటారు, మరి నీ అధికారంతో నువ్వు మాట్లాడితే, ఇక్కడ మాట్లాడితే చాలు చచ్చిపోయిన నా బిడ్డ బతుకుతాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో దేవుడు కదిలించబడిపోయాడండి. దేవుడు దేనికి కదిలించబడతాడో తెలుసా? అడుక్కునే దానికి కదిలించబడ్డు. నువ్వు చెయ్యి చాచి దేవా 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 అన్నదానికి కదిలించబడ్డు. నీ విశ్వాసానికి కదిలించబడతాడు, నీ అవసరతకు కదిలించబడతాడు. అవసరత వచ్చింది రాజుకి, మనుషుల దగ్గరికి వెళ్ళాలా, ఇంకొకరు మనుషుల దగ్గరికి వెళ్ళి చేయి చాపాలా, మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడవాలా, మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయండి అని అడగల, లేకపోతే మనుషుల దగ్గరికి వెళ్ళి వేషధారణ మాటలు, లేకపోతే మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు చేస్తే బాగుండు, నాకు ఇలా జరిగితే, మనం చాలా సార్లు ఇండైరెక్ట్ గా కన్వే చేస్తూ ఉంటాం, మన అవసరాలన్నీ ఇండైరెక్ట్ గా చెప్తా ఉంటాం. మన ఉద్దేశం ఏంటంటే మనకు అది ఆ పని జరిగిపోవాలి, కానీ ఇండైరెక్ట్ గా చెప్తా ఉంటాం. అలా చెప్పరా, ప్రాప్తిని ఎదుర్కొని డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు రాజు. ఈ రోజు ఖచ్చితంగా అక్కడున్న శతాధిపతి దేవునితో అన్నాడు, దేవా నువ్వు ఒక్క మాట చెప్తే చాలు నా కుమారుడు బ్రతుకుతాడయ్యా. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఏంటయ్యా నీ విశ్వాసం? ఇశ్రాయేలులోనే ఇంత విశ్వాసం చూడలేదే? 5 రొట్టెలు 2 చేపలు తిన్నాళ్ళలో విశ్వాసం చూడలా? ఎర్ర సముద్రాన్ని చీల్చబడి దాంట్లో నుంచి నడిచిన వచ్చినాళ్ళలో నేను విశ్వాసం చూడలా? నీలో ఈ విశ్వాసం చూసి కదిలించబడిపోతున్నానయ్యా. నా గుండె కదిలించబడింది. పో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే కానానీయురాలు, కానాను స్త్రీ ఒక ఆమె ఉంటది. ఆ కానాను స్త్రీ వచ్చి యేసుప్రభు దగ్గర అంటది, ఏవయ్యా నా బిడ్డల్ని స్వస్థపరచు. మామూలుగా బిడ్డల్ని స్వస్థపరిచేది ఎప్పుడు జరిగింది అంటే, యేసుప్రభు సిలువలో చనిపోయిన తర్వాత, రక్తము చిందించబడిన తర్వాత యేసుప్రభు గాయాలు పొందుకుంటే, అది మనం ఏదో కొత్తగా అనుకునే మాట కాదు. యెషయా గ్రంథం 54 అధ్యాయంలో మనం కనుక గమనిస్తే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను, దుఃఖాక్రాంతుడైన సిలువలు అన్న మాట రాయబడింది. అలాగే మనం ఇక్కడ గమనించి చూస్తే, ఎప్పుడైతే యేసుప్రభు సిలువలో చనిపోయాడో అతడు పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత ఉంది. 1 పేతురు పత్రిక 2 అధ్యాయం 24 వచనం. ఎప్పుడు మనకు స్వస్థత వస్తుందంటే, యేసుప్రభు సిలువలో చనిపోయిన తర్వాత. ఈమెం చేసిందంటే, యేసుప్రభు ఇంకా చనిపో యేసుప్రభు ఇంకా సిలువలో రక్తం కార్చలా, యేసుప్రభు గాయానికి చిందించబడలా, అప్పుడే వచ్చి యేసుప్రభు అంటుంది, ఏమయ్యా నా బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారయ్యా, నా బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వ అంటే, యేసుప్రభు అన్నాడు, అమ్మా పిల్లల రొట్టె కుక్కరికి ఇవ్వడం జరగదమ్మా, పిల్లల రొట్టె పిల్లలకి వేరే వాళ్ళకి ఇవ్వడం జరగదు అన్నది. ఒక మాట అన్నది, అయ్యా పిల్లల రొట్టె ఇవ్వద్దు. కింద పడిపోయిన ఆ మొక్కలు ఏరుకుంటానయ్యా, కదిలించబడ్డాడు దేవుడు. అవ్వా ఏసమ్మా దబ్బా. హల్లెలూయా. ఎప్పుడో 3.5 సంవత్సరం తర్వాత కల్వారి సిలువలు, అప్పటిదాకా బయట వాళ్ళకి ఎవరికి స్వస్థత ఇవ్వాల, ఇశ్రాయేలులకు మాత్రమే ఇచ్చాడు. ఆమె ప్రార్థన విని, ఆమె విశ్వాసాన్ని, ఇది చాలయ్యా నాకు, నువ్వు చేస్తావు ప్రభా, నువ్వు కార్యం జరిగిస్తావయ్యా, నువ్వు మాట్లాడితే అద్భుతం జరుగుతుందయ్యా, నువ్వు మాట్లాడితే నువ్వు ఇస్తావయ్యా, నాకు తెలుసు నువ్వు ఇస్తావు. ఎప్పుడైతే ఆ మాట ప్రకటించిందో, ఎప్పుడైతే ఆ మాట మాట్లాడిందో, యేసుప్రభు అన్నాడు, నీ బిడ్డలకి ఇస్తున్నా పో. హల్లెలూయా. బైబిల్లో ఇంకొక దగ్గర మనం చూస్తాం, 2 రాజ్యాలు 4 అధ్యాయంలో షోమ్రాను పట్టణం భయంకరమైన కరువు. ఎంత కరువు అంటే, ఒక స్త్రీ ఒక పిల్లాన్ని కోసుకుని తినేసింది, ఇంకొక స్త్రీ ఇంకొక పిల్లాన్ని కోసుకుని తినే సమయంలో వాళ్ళిద్దరికి గొడవ వచ్చేసి రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుకేం చేయాలో అర్థం కాల, ఏం వాళ్ళకి నిర్ణయం చెప్పాలో అర్థం కాల, ఈరోజు ప్రవక్తలకు అర్థం కావట్లా, దైవ సేవకులకు అర్థం కావట్లా, మనం ఎదుర్కొనే పరిస్థితి మనుషులకు అర్థం కావట్లా, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, మరణ పెడుతున్నాం, ఉపవాసం ఉంటున్నాం, గోనె పట్టు కట్టుకుంటున్నాం, ఏడుస్తున్నాం, దేవుడి వైపు చూస్తున్నాం, పరిస్థితి అర్థం కావట్లా. అర్థం కాక రాజు బట్టలు చింపేసుకున్నాడు. మనుషులు బట్టలు చింపుకుంటారు, కానీ రాజు బట్టలు చింపుకోకముందే ప్రవక్త చెప్పాడు, రేపు సాయంత్రానికి షోమ్రాను పట్టణంలో ఆహారం దొరుకుతుందని. ఇక్కడ ఒకే పాయింట్ చెప్పాలనుకున్నా, నీ విశ్వాసం దేవుణ్ణి కదిలిస్తానని. నువ్వు అడుక్కుంటే దేవుడు కదులుతాడో లేదో నాకు తెలియదు, నువ్వు ఏడిస్తే దేవుడు కదులుతాడో లేదో నాకు తెలియదు. కొద్దిమంది గంటలు గంటలు ఏడుస్తారు, నీ ఏడుపు దేవుణ్ణి కదిలించదు, కానీ నీ విశ్వాసం అంటే చూసారా, విశ్వాసం దేవుణ్ణి కదిలేస్తుంది. ఈరోజు మనం చెయ్యాల్సింది ప్రార్థన, ఈరోజు మనం చెయ్యాల్సి దేవుని దగ్గర ఏడవలసింది, దేవా చెయ్యని కాదు, మాకు తెలుసు ప్రభా, కానాను స్త్రీకి 3.5 సంవత్సరం తర్వాత రావాల్సిన స్వస్థత అప్పుడే ఇచ్చేసావు. రాజు దగ్గరికి ప్రవక్త దగ్గరికి రాజు రాగానే ప్రవక్త లేచి కూర్చున్నాడు. షోమ్రోను పట్టణంలో అంత భయంకరమైన పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు నీ ప్రవక్తని పంపించి పరిస్థితిని బాగు చేసావు. ఈరోజు అదే దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం, అదే దేవుణ్ణి మేము పూజిస్తున్నాం, అదే దేవుణ్ణి మేము గణ పరుస్తున్నాం, అదే దేవుణ్ణి మేము మహింపరుస్తున్నాం. దేవా నువ్వు ఖచ్చితంగా చేయగలవు. హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా ఈ మాట చెప్పి చూడండి, ఎవరినైనా మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు ఈ సహాయం చేయండి అంటే చేస్తారో లేదో నాకు తెలియదు, ఆ మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు ఖచ్చితంగా చేస్తావు నాకు తెలుసు. హల్లెలూయా. ఈ మాట చెప్పండి, ఆ మనిషి అవతల మనిషి కదిలించబడతాడు. నా దేవుడు కదిలించబడతాడు. ఎప్పుడో తెలుసా? నీ విశ్వాసాన్ని చూసి, నీ ఆశను చూసి, నీ కోరికను చూసి. ఈరోజు అందరిలాగా మనం కూడా ఏడిస్తే కదలదు, ఈరోజు అందరిలాగా మనం కూడా కన్నీరు కరిస్తే కదలదు, ఈరోజు అందరిలాగా మనం కూడా పడిపోయి దొరికితే కదులుతాడో లేదో నాకు తెలియదు. నాకు తెలియదు నా దేవుడు ఎలా కదులుతాడంటే, విశ్వాసంతో కదిలే దేవుడు. నీ విశ్వాసం పరలోకాన్ని కదిలేస్తుంది. మత్తయి సువార్త 18:18లో, నువ్వు భూమి మీద వేటిని బంధిస్తావో పరలోకంలో విబంధించబడతాయి, భూమి మీద వేటిని నువ్వు విప్పుతావో పరలోకంలో విప్పబడతాయి. హల్లెలూయా. యేసుప్రభుని కనుక మనం చూస్తే ఆయన ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి తండ్రి ఈ కార్యం చేయి, తండ్రి ఈ కార్యం చేయి అని అడిగినట్టు మనం నేను చూడలేదు. నేను చదివిన బైబిల్లో ఒకటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా యేసు నామంలో నడువు, తండ్రి నామంలో నడువు, తండ్రి నామంలో పరిగెట్టు, తండ్రి నామంలో బాగైంది, తండ్రి నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్న 5 రొట్టెలు 2 చేపలు. ఈరోజు దేవుడు అడుక్కునే ప్రార్థన దగ్గర నుండి అధికారంతో కూడిన ప్రార్థన నేర్పిస్తున్నాడు. అది మీ నాన్న మీ అమ్మ దగ్గరికి వెళ్ళి 10 పైసలు ఈ అమ్మ అని అడుగుతావా? అమ్మా నీ ఆస్తంతా నాకే అమ్మా అని కరిగిపోతారాళ్ళు. అమ్మా నీదంతా నాకే, ఆయనంతా మనకే, ఆయనంతా మనకి ఇవ్వడానికి. రాజు వచ్చాడు, అది తెలుసుకున్నాడు రాజు. కోపం కలిగిన ప్రవక్త చెప్పానంటే ఆ ఏలీషా గారికి చాలా కోపం, రోషం, రోషం కలిగిన ప్రవక్త కదిలిపోయి లేచి కూర్చున్నాడంటే నాకు తెలిసినంత వరకు నా దేవుడు ఏలీషా కంటే గొప్పవాడు, దావీదు కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, పౌలు కంటే గొప్పవాడు, మనుషుల కంటే గొప్పవాడు. నేను టీవీలో చూస్తున్నా, ఎక్కడ చూసినా కూడా అందరు చూపిస్తున్నారు, ఈ కరోనా పరిస్థితిని బట్టి రోడ్లో వెళ్లే యాత్రికులకి సహాయం చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఉప్పులు ఇస్తున్నారు, పప్పులు ఇస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, బిల్ గేట్స్ డబ్బులు ఇస్తున్నాడు, మనుషులు డబ్బులు ఇస్తున్నారు, సినిమా యాక్టర్లు డబ్బులు ఇస్తున్నారు, సినిమా యాక్టర్లు స్పందిస్తున్నారే మన పరిస్థితికి. మన దేవుడు అంతకంటే చెడ్డాడా? సినిమా యాక్టర్ల కంటే చెడ్డాడా? మన పక్కనున్న మనుషులు స్పందిస్తున్నారే మన కష్టానికి, మన పక్కనున్న మనుషులు మనం కన్నీరు కలిస్తే స్పందిస్తున్నారే. నా దేవుడు ఇంకా ఎక్కువ స్పందిస్తున్న దేవుడు, ఆయన కార్యం మన పట్ల తల పెడుతున్న దేవుడు, తల పెట్టేశాడు. నువ్వు నమ్మది, నమ్ముట నీ వలనైతే నమ్ము, వానికి సమస్తము సాధ్యమని చెప్పాడు నా దేవుడు. హల్లెలూయా. ఒకవేళ నేను డాక్టర్ని, నేను రోడ్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా పక్కన పడిపోతే వాళ్ళు నన్ను అడగకపోయినా స్పందిస్తే, ఎందుకంటే నా చేతిలో వైద్యం ఉంది. నా దేవుడు ఎప్పుడు స్పందిస్తాడు, ఎందుకంటే నా చేతిలో ఒకవేళ డిగ్రీ ఉంటే ఆయన చేతిలో ఉన్న డిగ్రీ ఎంత తెలుసా? సముద్రం అంత ప్రేమ, సముద్రం అంత ప్రేమ ఉన్న దేవుడు. ఈరోజు మనం ఎంత కష్టపడుతున్నాం, ఇంత అలవటిస్తున్నాం, ఇన్ని లాక్డౌన్లు, ఇంత నష్టం, ఇంత నష్టంలో నా దేవుడు మాత్రం చూస్తూ కూర్చునే దేవుడు కాదు. నా దేవుడు కదిలే దేవుడు, నా దేవుడు కార్యం జరిగించే దేవుడు. నేను నమ్ముతున్నా ఈ రోజు ఈ మాటలు నీ విశ్వాసాన్ని కదుపును గాక, నీ కుటుంబ పరిస్థితిని కదుపును గాక యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్యం చేస్తున్నాడని నమ్ముతున్నా, నీ విశ్వాసాన్ని కదుపును గాక. ఆయన చేసేసాడని నమ్ముదాం, ఆయన చేస్తున్నాడని నమ్ముదాం. ఆయన అడగద్దు, అడగని వాళ్ళు చెయ్యని వాళ్ళని అడుగుతాం, చేసే వాళ్ళకి వందనాలు చెప్దాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను హెచ్చించును గాక. హల్లెలూయా. ప్రవక్త లేచాడు. రెండో మాట, ఇంకా చాలా చెప్పాలండి, ఇంకొకసారి టైం దొరికినప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు మనకున్న సమయం చాలా కొంచెం. రెండో మాటగా చెప్పాలనుకున్నా, కత్తి తీసుకురమ్మల్లా, బాణం తీసుకురమ్మన్నాడు. రాజుల దగ్గర చాలా పరికరాలు ఉంటాయి, కత్తులు ఉంటాయి, కటారులు ఉంటాయి, డాళ్ళు ఉంటాయి, అన్ని చాలా ఉంటాయి. అన్నిట్లో తక్కువైంది ఏంటో తెలుసా? బాణం. బాణం తీసుకురమ్మన్నాడంట. ఒక మాట చెప్పనా, ఎక్కువైన దాంట్లో నుంచి చేస్తాయని దేవుడే కాదండి, నీ జీవితంలో తక్కువగా పనికి రాకుండా ఏది ఉంటుందో అందులో నుంచి చేస్తాడు నా దేవుడు. హల్లెలూయా. ఏ మనిషిని పనికిరాడని పక్కన పడేసావో ఆ మనిషిలో నుండి లేపుతాడు దేవుడు. నజరేత్ అనే ఊరిని పక్కన పడేశారు మనుషులు. ఈ ఊరు పనికిరాదు. ఈ ఊరు నుంచి ప్రొఫెషనల్ ప్రాస్టిట్యూట్స్, వృత్తి రీత్యా వ్యభిచారులే వస్తారని పేరు పడేశారు దానికి. అక్కడి నుండి లోకాన్ని రక్షించే యేసు ప్రభు బయలుదేరాడు. హల్లెలూయా. మనం ఏదైతే పనికిరా, అందరూ పక్కన పడేశారు రాళ్ళు. దావీదు ఆ రాళ్ళు తెచ్చుకుని గొల్యాతుని పగలగొట్టాడు, గొల్యాతు తల పగలగొట్టేశాడు. అందరూ పక్కన పడేశారు సమర స్త్రీని. వీడిని వెళ్ళి తెచ్చుకున్నాడు నా యేసయ్య. అంటే నా దేవుడు ఎలా చేస్తాడో తెలుసా? నువ్వు ఏదైతే ఈరోజు విలువగా చూస్తున్నావు చూసావా, నీ డబ్బు కానీ, నీ తలాంతులు కానీ, నీ అందం కానీ, నీ ఐశ్వర్యం కానీ, నీకున్న శక్తి కానీ, సామర్థ్యం, చాలాసార్లు అంటే ఇది నేను చేసేయగలను, నాకు ఓకే, నాకు ఈజీ. నువ్వు ఈజీ అనుకుంటున్నావు చూసావా, దాని ద్వారా దేవుడు చేయడు. నువ్వేది కష్టం అనుకుంటున్నావో దీనివల్ల అవ్వదు, ఇది నాకు ఉపయోగమే లేదు, ఇది పనికే రాదు. ఒక చిన్న ఉదాహరణ, చాలా సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం ఒక బ్లౌజ్ బిట్ తెచ్చిపెట్టుకున్నా, అది ఎప్పుడూ దాన్ని చూడలేదు, అలా పక్కన పడేశాను. చాలాసార్లు అన్నాను పాత బట్టలు పడేసి పక్కన పడేసాను అని. ఇటీవల కాలంలో ఒక చీర తెచ్చుకుంటే దానికి మ్యాచ్ అయింది, 10,000 చీరకి 100 రూపాయల బ్లౌజ్ ముక్క మ్యాచ్ అయింది. ఏమండి అంత వెల పెట్టిన పెట్టబడిన చీరకి ఇది మ్యాచ్ అవుతే విలువైన దేవునికి నీ పనికిరాని మ్యాచ్ అవుతుందండి. నువ్వేది పనికిరాదు అనుకుంటున్నావో ఈరోజు నీ లోపల ఒకసారి చూసుకో, ఈ అబద్ధమా, పనికిరాదు నీకు. కానీ దేవుడు దాన్నే వాడుకుని గొప్పకారం చేస్తాడు. బాణం తెచ్చాడంతే. చాలా తక్కువైంది బాణం, చాలా విలువలైంది బాణం. అందరూ తక్కువగా చేసేది ఏంటంటే బంగారు పాత్రను విలువగా చేస్తారు, కర్ర పాత్రను తక్కువగా చేస్తారు. ఆ కర్ర తెచ్చాడు మోషే, కర్రలో నుంచి అరసముద్రాన్ని చేర్చాడు. ఈరోజు నీ ఉద్యోగం తక్కువైపోయిందా నీకు, లేకపోతే నీ పరిస్థితులు చిన్నవి ఏవైతే చిన్నవి కనిపిస్తున్నాయి, ఇది పనికిరాదు, నా బిడ్డకి పనికిరాడు, వీడు తాగుబోతు, లేకపోతే నా బిడ్డ ఈ బిడ్డ చదవదు, లేకపోతే ఈ పరిస్థితులు ఇట్లా అయిపోయినాయి, ఈ పరిస్థితులు ఇలాగైపోయినాయి, నా వల్ల కాదు దీంట్లో నుండి, నువ్వు ఏది వల్ల కాదు అనుకుంటున్నావో అందులో నుండి సిరియన్లకు సిరియన్ల మీద వేసిన బాణాన్ని ఈరోజు నీ ద్వారా కరోనా మీద చేయించబోతున్నాను. నేనా అండి ప్రార్థన అంటే నాకు అస్సలు రాదండి ప్రార్థన, ఆ ప్రార్థన్నే వాడుకుని ఒక వ్యక్తిని రక్షించబోతున్నాడు దేవుడు. నేనా అండి వంట అండి సరిగ్గా చేయలేను, నీ వంటనే వాడుకుని ఇంకొక దైవ సేవకుని తృప్తిపరచబోతున్నాడు దేవుడు. నేనా అండి నా వల్ల అండి నాకు అస్సలు కాదండి, అదే వాడుకుని దేవుడు నీ ద్వారా 1000 మందిని లేపబోతున్నాడు దేవుడు. ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం, మనలో ఏది తక్కువ, మనలో ఏది చిన్నది. ఉదాహరణకి నా జీవితంలో కనుక నేను చూస్తే పాటలు పాడటం అస్సలు రాదు నాకు, అస్సలు రాదంటే రాదు. పాటలు పాడటం పక్కన పెట్టిద్దాం. ఇంకొకటి భయం, విపరీతమైన భయం. ఎవరికన్నా మాట్లాడాలంటే భయం, ఎవరి ముందుకన్నా వెళ్ళాలంటే భయం, క్లాస్లోకి వచ్చి అడిగితే ఆన్సర్ చెప్పడానికి భయం. ఆ భయాన్నే దేవుడు వాడుకుని ఈరోజు ధైర్యంగా నా జీవితాన్ని మార్చానండి. 100 మంది ఆర్ఎస్ఎస్ఎల్ నిలిచినా నా ముందు నిలిచలేదు, అది దేవుని కృపను బట్టి చెప్తాను. 100 మంది మగవాళ్ళ ముందు దేవుడు ఈరోజు నిల్చోబెట్టగలిగే కృపించాడు. 1000 మంది ముందు నిల్చొని మాట్లాడగలిగే కృపించాడు. నీలో ఏ బలహీనత ఉందో, ఏ దేన్ని తక్కువగా చేస్తున్నావో దాని ద్వారా దేవుడు కార్యం చేయబోతున్నాడు. మన చుట్టూ చాలాసార్లు వ్యక్తుల్ని కించపరిచి మాట్లాడతాం. ఒక మాట చెప్పనా, నువ్వు అలా ఎవరిని కించపరుస్తున్నావో దేవుడు వాళ్ళని పైకెత్తాడు. దావీదును అందరు కించపరిచారు, దావీదును పైకెత్తాడు. ఈరోజు నువ్వు నీ కుటుంబంలో కించపరచబడుతున్నావేమో, ఈ సంఘంలో తక్కువగా చూస్తున్నారేమో నేను, లేకపోతే నీ బంధువర్గం అంతట్లో నీ తరం అంతట్లో తక్కువగా చూస్తున్నారేమో. దావీదును అలా తక్కువగా చూశారు. ఆ దావీదు తరంలో నుండే యేసుప్రభు వచ్చాడు బయటకి. యోసేపును తక్కువగా చూశారు, యోసేపు ద్వారా ఐగుప్తు రక్షించబడింది. యాకోబును తక్కువగా చూశారు, యాకోబుల నుండి తరాలు బయటకు వచ్చినాయి. ఈరోజు నీ ద్వారా నీ లోపల నుండి నీకు నువ్వు ఏది తక్కువగా చూస్తున్నావో దాని లోపల నుండి దేవుడు గొప్ప కార్యం నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఇంకొక మాట చెప్పుకుందాం. మామూలుగా ఎప్పుడైతే ఆ ప్రవక్త బాణం తీసుకొచ్చాడో, రాజు బాణం తీసుకొచ్చాడో, బాణం మీద ఎలీషా చెయ్యి పెట్టబడిందండి. అంటే ఇప్పుడు బాణం వేసేది ఎవరో తెలుసా, బాణం వేసేది రాజు, కానీ ఆ బాణం ఉంది మాత్రం ఎలీషా చేతుంది. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేసేది మనం, నీ ప్రార్థన మీద దేవుని హస్తం పడునుగాక. వంట చేసేది నువ్వు, నీ చేతి మీద దేవుడి హస్తం పడునుగాక. ఎప్పుడైతే ఆ దేవుని హస్తం ఉందో, నీ చెయ్యి మీద దేవుడి హస్తం ఉంటే కరోనా నీ ఇంట్లోకి రాదు, తెగులు నిన్ను సమీపించు. నిజమే అది అందరికీ, మనకు కాదు, ఇశ్రాయేలుని ఏది తాకదు. హల్లెలూయా. మరొకసారి చెప్తాని మాట, ఎలీషా చెయ్యి రాజు బాణం మీద పడింది, బాణం దూసుకుని పోయింది, ఫాస్ట్ గా దూసుకెళ్ళిపోయింది, శత్రు ప్రదేశంలోకి దూసుకుపోయింది, శత్రు స్థానంలోకి దూసుకుపోయింది, జయం వచ్చేసింది అన్నాడు. సిరియన్ల మీద ఇదే రక్షణ బాణం. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటాం, చాలా సార్లు నేను అనుకునేదాన్ని, దేవా రాజు మీద ప్రవక్త చేయబెట్టాడు, ప్రవక్త చేయబెట్టాడు కాబట్టి బాణం వెళ్ళిపోయింది. మరి ఈరోజు నా పరిస్థితి ఏడు దేవా, మీకు కూడా క్వశ్చన్ వచ్చి ఉంటుంది, నేను కూడా అలాగే ఆలోచించు. అప్పుడు దేవుడు అంటాడు నాతో, నిన్న రాత్రి నేను దీన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రవక్త చెయ్యి రాజు మీద ఉంది, సిరియన్ల మీద జయం ఇచ్చేసా. 2000 సంవత్సరాల క్రితం యెరూషలేం వీధుల గుండా ఒక మనిషి కుమారుడైన దైవ నరుణ్ణి లాక్కుంటూ వెళ్ళారు. అదే శరీరం అంతా రక్కబడింది, తల నుండి రక్తం స్రవించబడింది. అలాంటి మనిషిని లాక్కుని కల్వారి సిలువలో సిలువేసినప్పుడు ఆయన ఒక ఆర్తనాదాన్ని ప్రపంచమంతా విడిపించిపెట్టారు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు? ఆ మాట నన్ను చాలా రాత్రి ఆయన అన్నమాట అందరికీ తెలిసింది కాబట్టి అది బైబిల్లోకి వచ్చింది, విన్నవాళ్ళు బైబిల్లో రాశారు. దానికి సమాధానంగా దేవుడు ఏమిచ్చాడు తెలుసా? అది దేవుని హృదయాన్ని తడితే అర్థమైంది నాకు రాదు. నేను కుమారుడైన యేసు ప్రభు చెయ్యి వదిలిపెట్టేశా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? ఆయన ఏడ్చినప్పుడు, నేను అలా చేయి విడిచిపెట్టినప్పుడు ఆయన ఏడ్చాడు. ఆ విడిచిపెట్టిన ఆ చెయ్యి ఎవరిని పట్టుకుందో తెలుసా? మనిషిని పట్టుకుంది, మిమ్మల్ని పట్టుకుంది. ఒక మాట చెప్పనా, ఈరోజు నాకు ఆ చెయ్యి కావాలి, ఆ చెయ్యి నా మీద ఉండాలని అనక్కర్ల. రక్షించబడిన నీ మీద 2000 సంవత్సరాల క్రితమే ఆ చెయ్యి పట్టుకుంది. ఈ సత్యాన్ని దావీదు ఎలా తెలుసుకున్నాడో నాకు తెలీదు. దావీదు 84వ కీర్తనలు అంటాడు, దేవా నీ హస్తం నా మీద ఉంది, నీ హస్తం నన్ను నింపుతుందయ్యా. ఈ సత్యాన్ని ఎలా తెలుసుకున్నాడు యోసేపు? యోసేపు గురించి రాసింది మోషే. మోషే ఎలా తెలుసుకున్నాడో నాకు తెలియదు. మోషే అంటాడు, దేవా నీ హస్తం యోసేపు చెరసాల్లో ఉంటే, యోసేపు చెరసాల్లో నీ హస్తం ఉంది అంటే నువ్వు ఉన్నావు లోపల, నీ హస్తం ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. యశ్వ అంటాడు, నీ హస్తం నీ దక్షిణ హస్తం నన్ను ఆదుకుంది, ఆ హస్తం నీకు హెచ్చింపుని తీసుకొస్తుంది, ఆ హస్తం నీకు ఆశీర్వాదం తీసుకొస్తుంది, ఆ హస్తం నీకు అభివృద్ధిని తీసుకొస్తుంది, ఆ హస్తం నిన్ను విడిచిపెట్టిన ఆ రోజు నుంచి 2000 సంవత్సరాల క్రితం నుండి నీ హస్తం, ఆ హస్తం నేను పట్టుకుని 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 నడిపిస్తుంది ఈ రోజు దాకా. మరి ఏమంటా అన్నాడు, ఇమ్మానుయేలుగా నేను నిన్ను పట్టుకుంటున్నా, నేను నిన్ను నడిపిస్తున్నా, యుగ సమాప్తి వరకు నేను నిన్ను విడిచిపెట్టను, ముందు నేను వచ్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఈ రోజు మనల్ని విడిచిపెట్టదు, కరోనా పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టల. వాళ్ళు చేయి పట్టుకున్నాడు, ఆయన హస్తం మన దగ్గర ఉంటే వైరస్ మన దగ్గరకు రాదంతే, ఆయన హస్తం మన కుటుంబం మీద ఉంది. ఇవ్వయ్యా నీ హస్తం ఉంచాయా కాదు, ఉందయ్యా నీ హస్తం అనండి. ఆయన సంతోషపడతాడు, అమ్మ నా బిడ్డకు తెలిసిపోయింది నా సత్యం అనుకుంటాడు. సాతానికి బాధ కలుగుతుంది, అయ్యో సత్యం తెలిసిపోయిందా, ఇన్ని రోజులు భయపడుతున్నారే, బాగుంది, భయపడితే బాగుంటుంది. మనం భయపడితే సాతాను సంతోషిస్తుంది, మనం విశ్వాసంలో ఉంటే దేవుడు సంతోషిస్తాడు. ఈరోజు విశ్వాసంతో చెప్పుదాం, దేవా నీ హస్తాలను పట్టుకుందయ్యా కల్వారి సిలువలో. నువ్వు పుట్టిన పట్టకపోయినా నిన్ను పట్టుకున్నంతే, నువ్వు ఉన్నా లేకపోయినా నీ కోసం ఖర్చుపడిన రక్తం నిజమైతే నిన్ను చెయ్యి పట్టుకోవడం కూడా అంతే నిజం. నీ చెయ్యి పట్టుకున్నాడు ఆయన, నీ చెయ్యి పట్టుకుని ఒకవేళ మనిషి నడిపిస్తే మనం ఎక్కడాక తీసుకెళ్తాడో తెలుసా? ఆయన అనుకున్న చోటికి తీసుకెళ్తాడు. ఆ హస్తం దేవుని హస్తం, కల్వారి సిలువలో తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి వదిలేసి ఆ మనల్ని పట్టుకున్న ఆ హస్తం మనల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుందంటే నిశ్చయముగా జయములోకి ఆ హస్తం మనల్ని నడిపించును గాక. నీ కుటుంబ పరిస్థితుల రోజు ఏమున్నాయి నాకు తెలీదు, దేవుని హస్తం నీతో ఉంది. చెప్పు సాతానికి పరిస్థితులకు చెప్పు, నా ఆయన హస్తం నా దగ్గర ఉంది. నీకెంత ధైర్యం పరిస్థితి నా దగ్గర ఉండడానికి, నీకు అసలు ఎంత దమ్ము నీకు నా దగ్గరకు రావడానికి. దేవుని హస్తం మన దగ్గర ఉండగా మన సరిహద్దుల్లో నాశనం లేదు, మన సరిహద్దుల్లో అపాయం లేదు, మన సరిహద్దుల్లో తెగులు లేదు, మన జీవితంలో అనారోగ్యం లేదు, మన జీవితంలో కృంగుదల లేదు, మన జీవితంలో ధైర్యం ఉంటుంది, మన జీవితంలో ఒప్పుకోలు ఉంటుంది, మన జీవితంలో హెచ్చింపు ఉంటుంది, మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. పడిపోవచ్చు కానీ దేవుని హస్తం నీతో నాతో ఉండే. ఆయన అన్నాడు, ప్రవక్త క్లియర్ గా చెప్పేశాడు, మళ్ళీ యుద్ధాలు రావని కాదు, వస్తాయి మళ్ళీ యుద్ధాలు, కానీ నా హస్తం నీతో ఉండే. హల్లెలూయా. ప్రవక్త అంత ధైర్యం, చచ్చిపోయే ప్రవక్త ఎంత ధైర్యం కలిగి చెప్తే, ఈరోజు సజీవుడైన నా దేవుడు, సింహాసనం మీద కూర్చున్న నా దేవుడు ధైర్యంగా చెప్తాను, నా చెయ్యి నీతో ఉంది, వెళ్ళను ముందుకెళ్ళు, నీకెందుకు, నేను చూసుకుంటా వెళ్ళు, నేను చూసుకుంటే వెళ్ళు, నేను చూసుకుంటే వెళ్ళు. ఏ పరిస్థితి, అత్తమామలతో భయమా, పిల్లలతో భయమా, కరోనాతో భయమా, లేకపోతే చుట్టూ ఉన్న వ్యాపారంతో భయమా, లేకపోతే మన పరిస్థితులన్నీ తగ్గిపోతున్నాయని భయమా, నువ్వు పోషించబడలేదని భయమా? ఇవే హస్తం 40 సంవత్సరాలు ఇస్రాయల్ని పోషిస్తూ నడిపించిందే, ఇవే హస్తం బొండలో నుంచి నీళ్ళు ఇచ్చిందే, ఈ రోజు నేను దేవుడు పోషించలేడా, ఈ రోజు నీకు నీళ్ళు ఇవ్వలేడా, ఈ రోజు నీకు ద్రాక్ష ఇవ్వలేడా, ఈ రోజు నీకు మంచి గోధుమలతో తృప్తి పండించలేడా నేను? హల్లెలూయా. నీ కుటుంబాన్ని దేవుడు దీవించను కాక, ఆయన మంచి గోధుమలతో మిమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు. నేను చూస్తున్నా విశ్వాసంతో, నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ ఆ హస్తం తిరిగి తీసుకురాబోతుంది, నువ్వు ఏదైతే వదిలిపెట్టావు వాటిలన్నింటినీ దేవుడు తిరిగి తీసుకురాబోతున్నాడు, ఏదైతే నువ్వు వెనక్కి వెళ్ళిపోయిందో దాన్ని దేవుడు ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన కాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చివరిగా ఈ సామరి రాజు, సామరి కాకపోతే కొట్రా నాయన బాబు కింద కొట్రా బాణం అంటే 3 సార్లు కొట్టాడు. మనకలాంటి వాడు ఈడు కూడా చెయ్యండి అమ్మా ప్రార్థన అంటే ఆ రెండు రెండు మొక్కలు ఏదో అట్లా పక్కన వాళ్ళు చూసి చేసేస్తాం. పాట పాడండి అంటే వాళ్ళు పాడితే మనం పాడాలి, వాళ్ళు చేస్తే మనం చేయాలి, వాళ్ళు వెళ్తే మనం వెళ్ళాలి. ఈయన ఎవరన్నా చూసింటాడు నాకు తెలిసి 3 సార్లు కొట్టడం, ఈయన 3 సార్లు కొట్టాడు, లేకపోతే ఎవరైనా చెప్పు పంపించింటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 సార్లు కొట్టురాపో చాలని 3 సార్లు కొట్టిస్తారు. ప్రవక్త అంటాడు, అయ్యో ఎన్ని సార్లు కొట్టినా అన్ని సార్లు చేయిస్తాను కదా. నాలుగో మాటగా చెప్పాలనుకున్నా, నిన్ను నువ్వు ఎప్పుడైతే నిన్ను నీకు నువ్వు ఎప్పుడైతే హద్దు పెట్టుకుంటావో దేవుడు కార్యం జరిగించలేడండి మన జీవితంలో. రెండు మాటలు మాత్రం మేము ముందు ఉంచాలని ఇష్టపడుతున్నా. జకర్యా రాసిన పత్రికలో 2:1-5 ఒక సినారియో జరగటం మనం గమనిస్తాం. ఏంటంటే జకర్యాతో మాట్లాడుతూ ఒక దూత ఉంటే, ఒక దూత పరలోకం నుండి వచ్చి ఈ దూతతో చెప్తుంది ఏమనంటే, జకర్యా చెప్పు ఒక వ్యక్తి వెళ్ళి యెరూషలేమును కొలత పెట్టేస్తున్నాడని. యెరూషలేము యొక్క చుట్టూ కొలత, ఎత్తు, వెడల్పు, లోతు ఇవన్నీ కొలత పెట్టేస్తున్నాడు, కొలత పెట్టద్దని చెప్పి. నేను ఆలోచించాను, ఎందుకు దేవా కొలత పెట్టద్దు అన్నావు అంటే, దేవుడిని మాట్లాడుతున్నాడు నాతో, నువ్వు కొలత పెడితే నా కొలతతో దీవించలేను, నువ్వు నీ ఆదాయాన్ని లెక్కేసుకుంటే నా ఆదాయంలో నుంచి నేను నిన్ను దీవించలేను. పాత నిబంధన గ్రంథం, పాత నిబంధన కొత్త నిబంధనకి ఇదేనండి తేడా. పాత నిబంధన గ్రంథంలో ప్రభువా మా చేతుల కష్టార్జితాన్ని దీవించయ్యా అని ప్రార్థన చేశారు. కొత్త నిబంధనలో దేవా నీ కృపలో నుండి మమ్మల్ని దీవించయ్యా అని ప్రార్థన చేస్తారు. ఇదేనండి ప్రార్థనలో షిఫ్ట్, ఇదేనండి ప్రార్థనలో తేడా. ఇదే ప్రార్థనలో ముందుకెళ్ళడం అంటే, ఎప్పుడు అదే ప్రార్థన, ఇప్పుడు అదే ప్రార్థన, 40 సంవత్సరాల నుంచి అదే ప్రార్థన, ఇప్పుడు అదే ప్రార్థన. నాకు కూడా అంతే, మీతో పాటు నేను కూడా అంతే. కాకపోతే ఏంటంటే దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్ళాలని ఇష్టపడుతున్నాడు, విశ్వాస జనాంగంగా మనల్ని లేపాలని ఇష్టపడుతున్నాడు. నా వల్ల కాదక్క, నేను చేయలేనక్క, దేవుడు అంటాడు. నీ వల్ల ఎందుకు కాదు? నీ వల్ల అయితే కాదు, నేను నా చెయ్యి నీతో పెట్టా, నీతో నా చెయ్యి పెట్టాను అంటే నేను వెళ్ళేంత ద్వారా నేను తీసుకెళ్తా. ఇప్పుడు నీ శక్తి కాదు, నా శక్తి. చాలా సార్లు మనం తగ్గించుకుని కింద పరుచుకుని చేసుకుని, ఈ మాట జకర్యా దగ్గర ఈ మాట చెప్పేసి నేను కొంచెం ముందుకు వెళ్తా. ఆ మాట దగ్గరకు వస్తే చాలా ఆశ్చర్యం, ఎందుకు దేవా లెక్క పెట్టద్దన్నావు అంటే, చివరికి 5వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది ఏంటంటే, నేనే వారికి ప్రాకారముగా ఉండాలనుకుంటున్నా. నువ్వు ప్రాకారం కట్టద్దు, మనుషులతో ప్రాకారం, భర్తతో ప్రాకారం కట్టుకోవద్దు, పిల్లలతో ప్రాకారం కట్టుకోవద్దు. ఆ నా పిల్లలు, నా వీళ్ళు బాగుంటే చాలు, లేదు నా కుటుంబం, నేను అలాగా బాగుంటే చాలు. నువ్వు అలా ప్రాకారాలు కట్టద్దు. నేనే యెరూషలేముకు ప్రాకారంగా ఉండబోతున్నా, నేను ప్రాకారంగా ఉంటే హద్దు లేకుండా విస్తరింపజేసేస్తా, నేను ప్రాకారంగా ఉంటే హద్దు లేకుండా వ్యాపింపజేసేస్తా, వారి చుట్టూ నేను అగ్నిగా ఉండబోతున్నా. అగ్ని ఎప్పుడైతే ఉంటుందో, అగ్ని ఎప్పుడైతే చుట్టూ మండుతూ ఉంటుందో, ఏ వస్తువు కూడా లోపలికి రావటానికి వీల్లేదు. అగ్ని మండుతుంటే అక్కడికి లోపలికి ఎవరు వెళ్ళటానికి ఇష్టపడరు. ఒక్క మాట చెప్పన, ఆత్మీయంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వే ఆత్మీయమైన యెరూషలేం. నీ చుట్టూ ప్రాకారంగా దేవుడు ఉండాలనుకుంటున్నాడు, ఆయనకు అవకాశం ఇద్దామా? నీ చుట్టూ దేవుడు నిన్ను వ్యాపింప చేయాలనుకో. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా నీ పేరు నేను గొప్ప చేయాలనుకుంటున్నాను. అబ్రహామా నువ్వు ఎందుకు అబ్రహామా హాగర్తో వెళ్ళి ఇంతతో ఆపుకోవాలనుకుంటున్నావు? ఎందుకు పిల్లాడితో ఆపుకోవడం కాదు, జనములకు తండ్రిగా నేను ఉంచాలనుకుంటున్నా, గొప్పగా దీవించాలనుకుంటున్నా. నిన్ను నువ్వు ఆపుకుంటున్నావు. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు హద్దు పెట్టుకోవద్దు. చాలా మంది నాకు చెప్తారు, అక్క మీకు లాగా వాక్యం చెప్తే చాలు. నేను అంటాను, నోరు మూసుకోండి అంటాను. ఎందుకు తెలుసా? ఏమో నా తర్వాత బిగింపుల బాగా మీరు చెప్తారేమో. నన్ను హద్దుగా చూడద్దు. ఏ స్త్రీలాగా వాక్యం చెప్పాలనుకో, ఏ స్త్రీలాగా ప్రార్థన చేయాలనుకో, ఏ స్త్రీలాగా తండ్రి హృదయాన్ని కదిలించాలనుకో, ఏ స్త్రీలాగా సులువు వేయాలనుకో, ఏ స్త్రీలాగా చంపాలనుకో, ఏ స్త్రీలాగా కష్టపడాలనుకో, ఏ స్త్రీలాగా రాత్రంతా ప్రార్థన పగలంతా పరిచయం చేయాలనుకో, ఏ స్త్రీలాగా క్షమించాలనుకో, ఏ స్త్రీలాగా కోపగించద్దనుకో, ఏ స్త్రీలాగా ప్రతి కార్యం ఇవ్వాలి అని అనుకో దేవునికి. అని వాళ్ళ లాగుంటే చాలక్క. నేను ఒక్క చిన్న ఉదాహరణ నాకు జ్ఞాపకం వచ్చింది, ఆ మాట చెప్పి నేను ముందుకు తీసుకెళ్తా. చాలా సంవత్సరాల క్రితం నేను ఢిల్లీకి వెళ్ళాను సాక్ష్యం చెప్పడానికి. సాక్ష్యం చెప్పేసిన తర్వాత సుమారుగా 70 మంది పెద్ద పెద్ద దైవసేవకులు అందరూ ఉన్నారు. కూర్చున్నప్పుడు ఆ మీటింగ్ ని ఎవరైతే పెట్టారో ఆ పెద్ద దైవసేవకుడు, నేను పేరు చెప్పను, పేరు చెప్తే అందరికీ తెలిసిపోతుంది, నేను పేరు చెప్పను, ఆయన నన్ను దగ్గరికి పిలిచి అన్నాడు, నువ్వు చెప్తూ ఉంటే నీలో నన్ను నేను చూసుకుంటున్నాను అన్నాడు. అంటే నువ్వు ఎలా చెప్తున్నావు, నాకు ఎలా చెప్తున్నావు అన్నట్టు అందరు చప్పట్లు కొట్టారు. నాకు అది నచ్చలేదు. వెంటనే అన్నా నేను, సార్ నేను మాట్లాడుతున్నంతసేపు మీకు మీరు నాలో కనిపిస్తే నాకు అది వద్దు సార్, నేను మాట్లాడుతున్నంతసేపు నాలో యేసయ్య కనిపించడం కావాలి సార్ నాకు. ఆ రోజుకు నేను ఎదిగితే చాలు సార్, ఆ రోజు దాకా నేను బతికితే చాలు, నా మాటల్లో యేసయ్య, నా చూపుల్లో యేసయ్య, నా ప్రవర్తనలో యేసయ్య, నేను మాట్లాడితే ధైర్యం ఎలాగ వస్తుందంటే యేసు ప్రభు మాట్లాడితే వచ్చే ధైర్యం నా ద్వారా రావాలి, అలా నేను బ్రతకాలనుకున్నా సార్, మీకులాగా నాకు వద్దు. ఆయనకు మొహం చిన్నగా అయిపోయిందండి. అది సత్యం. చాలాసార్లు పక్కన చిన్న మాట చెప్తే ఓ పొంగిపోతాం, చాలా సార్లు మన ఉద్యోగాన్ని బట్టి పిల్లలకి హద్దు వేస్తాం. నా పిల్లలు ఇలా అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, మిషనరీ అవ్వాలి. ఏమో నువ్వు అనుకుంటున్నావు డాక్టర్ని, దేవుడి ఉద్దేశంలో ఒక గొప్ప రాజు ఉంచుతాడేమో దేవుడు. దేవుడి ఉద్దేశంలో రేపు మూడులో నీ బిడ్డలు వెళ్ళి వాక్యం చెప్తారేమో, సువార్త చెప్తారేమో, నీ బిడ్డలు దేవదత్తుల పరిచయం చేస్తారేమో. ఇది చాలు ప్రభా, నాకు ఒక ఇల్లు చాలు ప్రభా, నాకు ఒక ఇల్లు ఇస్తుంది. ఏమో దేవుడి కొలత ఒక ఇల్లు కాదండి, దేవుడి కొలత విస్తారమైంది. ఆ కొలతను కొలవలేము. ఈరోజు నువ్వు ఇక అందరికీ నేను చేసే ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటో తెలుసా, నీ కొలతలో నుండి దేవుని కొలతలోకి రావా. దేవుని హస్తం నీ మీద ఉందని మర్చిపోవద్దు. ఆయన ఊహలు చాలా గొప్పవే, ఆయన ఊహలు చాలా ఉన్నతమైనవి, ఆయన ఊహలు చాలా అధికమైనవి. నీ పట్ల గొప్ప ఊహ కలిగి అన్నాడు. చీకటిని చూశాడు, వెలుగును ఊహించాడు. చీకటికి వెలుగు అసలు పొంతనే లేదు. ఈరోజు నువ్వు ఒక బానిస ఉన్నావేమో, బానిస అయిన నిన్ను ఎస్తేరు రాణిలాగా చూస్తున్నాడు దేవుడు. ఈ రోజు నువ్వు యోసేపులాగా ఒక బానిసగా ఉన్నావేమో, యోసేపులాగా ఒక రాజుగా చూస్తున్నాడు దేవుడు నిన్ను. ఆయన చూసినట్లు మన జీవితాన్ని మనం చూసుకుందాం కాక, ఆయన చూసుకున్నట్లు మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం కాక. హల్లెలూయా. ఇంకా చాలా చెప్పాలండి, లోపల నుండి అలా పొంగిపోతుంది, కానీ సమయం లేదు కాబట్టి నేను ఇక్కడికి ముగించేస్తున్నా. దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి, నాకు వచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నా. ఒక చిన్న ప్రార్థన చేసి ముగించుకున్నా. పరిశుద్ధుడా, నీతి కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా, మా హద్దు మేము పెట్టుకుంటున్నాం, మా హద్దులన్నీ విరిగిపోవాలి, మా ఆలోచనలు విరిగిపోవాలి. దేవా, ఇన్ని రోజులు మేము మాటలు మాట్లాడుకుంటే సాతాను వాటిని బట్టి చాలా సంతోషించింది. ఆ నా వల్ల కాదు, నేను చేయలేను, నీ వల్ల అవుతుందని నేను చెప్తున్నందుకే నీకు వందనాలు. నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు, నువ్వు ముందుకెళ్ళగలవు. నీ ద్వారా దేశానికి ఆశీర్వాదం రాబోతుందని మీరు ప్రకటిస్తున్నందుకే నీకు వందనాలు. దేవా, మేము ఏదైతే చేయలేకపోతున్నామో, దేనిలో అయితే ముందుకెళ్ళలేకపోతున్నామో, అందులోనే మీరు మమ్మల్ని నిలబెట్టబోతున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మా విశ్వాసము నీ పరలోకాన్ని కదిలించేదిగా ఉండినట్లు మాకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరెవరైతే ఒక్కొక్క బిడ్డ వింటున్నదో, ఆ బిడ్డ విశ్వాసం ఈరోజు రాత్రి కదిలించబడును గాక. ఆ బిడ్డ విశ్వాసం ఒక యూటర్న్ తీసుకునను గాక. అడిగే స్థితిలో కాదు, పొందుకునే స్థితిలో వారి జీవితం ఉంచబడను గాక, వారి కుటుంబాలు ఉంచబడను గాక. దేవా, ఇదిగో మేము ఇంకొక దగ్గర నుంచి తీసుకునేవారిగా ఉండకూడదు. దేవా, మీలో విశ్వసించి ముందుకు పరిగెత్తే వాళ్ళంగా మా బ్రతుకులుండును గాక అని మాట్లాడుతున్నాను తండ్రి. వాక్యం విన్న ప్రతి ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దర్శిస్తున్నందుకై నీకు వందనాలు. దేవా, ఒక్కొక్క గర్భాన్ని మీరు తెరుస్తున్నందుకై నీకు వందనాలు. గర్భ ఫలం యహోవా ఇచ్చి బహుమానం. ప్రతి గొడ్రాన్ని తనం వేస్తున్నాం, మృత్యు వేస్తున్నాం తండ్రి. ఇప్పుడే దేవా, నీ ఫలాన్ని విడుదల చేస్తున్నా. ఒక్కొక్కరికి ఆత్మీయ గర్భము కలుగును గాక. దేవా, ఎవరెవరైతే దర్శనం లేకుండా వారి జీవితాల్లో ఏదో అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో, ఒక నూతన దర్శనం పరిచర్య భారం కలుగును గాక. నీ భారం పరలోకము భారం కలుగును గాక. కరోనాకు భయపడే ప్రతి భయం వేస్తున్నాము దొరికిపోవును గాక. దేవాని విశ్వాసం ఒక్కొక్కరు మీరు ఇంజెక్ట్ చేస్తున్నందుకే నీకు వందనాలు. దేవా, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నా మాటలను మీరు పరలోకంలో స్థిరపరుస్తున్నందుకే నీకు వందనాలు. ఒక్కొక్కరి గుండెల్లో ఆ మాటలను మీరు ముద్రిస్తున్నందుకే నీకు వందనాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట అడిగి జవాబు పొందినాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.